యోహాను సువార్త 12వ అధ్యాయం 34వ వచనం నుంచి 43వ వచనం వరకు చదువుకుందాం. 34 నుంచి 43 వరకు చదువుకుందాం. జన సమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండిందని ధర్మశాస్త్రం చెప్పుటే వింటిమి, మనుషు కుమారుడు పైకెత్తబడవరనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుషు కుమారుడగు ఈయన ఎవరని ఆయన అడిగిది. అందుకు యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మను కమ్ము కొనుక్కున్నట్లు మీకు వెలుగు ఉండగాని నడువుడి, చీకటిలో నడిచేవాడు తానెక్కడికి పోచున్నాడో ఎరుగుడు. మీరు వెలుగు సంబంధులైనట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పను. యేసు ఈ మాటలు చెప్పి వారు కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన ఎందు విశ్వాసముంచరేది. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడను అని ప్రవక్త అని యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయి ఏలయనగా వారు కనులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని నా వలన స్వస్థపరచబడుకున్నట్లు ఆయన వారి కనులకు అందత్వం కలగజేసి వారి హృదయం కఠినపరిచాను అని యెషయా మరి ఒక చోట చెప్పాను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గురించి మాటలు చెప్పాను. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన విశ్వాసముంచిరి గాని సమాజంలో నుంచి వెలివేయబడదమేమో అని పరిశీలకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ప్రార్థన చేసుకుందాం. చదవబడ్డ లేఖన భాగంలో నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన అంశాల్లో రేపు మనం ఉదయకాలం బైబిల్ స్టడీ, తర్వాత రేపు నూతన సహవాస ప్రారంభాన్ని కలిగి ఉన్నాం. చాలా ఆశ్చర్యకరంగా ప్రభు హైదరాబాద్ సహవాసాన్ని బలపరిచి సైబరాబాద్, రాచకొండ, సికింద్రాబాద్ సహవాసాన్ని కట్టడానికి ప్రభు సహాయం చేశారు. రేపు హైదరాబాద్ సహవాసం ద్వారా 176 సహవాసులుగా హైదరాబాద్ మెడికల్ సహవాసాన్ని ప్రారంభించుకుంటున్నాం. దాని కొరకు ప్రార్థన చేయండి. అట్లాగే ఈ నెల ఆదివారం, అట్లాగే శనివారం సంగారెడ్డి వార్షికోత్సవం కూడా సిద్ధపడతా ఉన్నాం. సంగారెడ్డి సహవాసం కూడా బలపడి మెడికల్ సహవాసాన్ని కట్టుకున్నారు. మెడికల్ సహవాసం ఆత్మీయత లేక సంగారెడ్డి పోలీస్ సహవాసం వార్షికోత్సవం కూడా సిద్ధపడతా ఉన్నాం. వీటి కొరకు ఈ వారం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా అందరికి మనవి చేస్తా ఉన్నాను. శనివారం కూడా మనం నూతన సహవాసాన్ని ప్రారంభించుకుంటున్నాం. దాని కొరకు కూడా ప్రార్థన చేయాల్సిందిగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అట్లాగే సెంటర్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన ప్రియులందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం. ఐడి మారుతుంది కాబట్టి కొత్త వారు కన్ఫ్యూజ్ అవ్వకుండా వారు ఆరాధనలోకి నడిపించాల్సిందిగా కూడా జ్ఞాపకం చేస్తున్నాను. శనివారం మార్చి 1వ తేదీ 4 మెడికల్ సహవాసాన్ని ప్రారంభించుకుంటున్నాం. 2 మెడికల్ సహవాసాలు స్టార్ట్ అవుతున్నాయి. బుధవారం హైదరాబాద్ మెడికల్, శనివారం 4 మెడికల్. చాలా ఆశ్చర్యకరంగా టీచర్స్ మెడికల్ మధ్య కదలికి వచ్చింది. మీ మీ జిల్లాల్లో కూడా టీచర్ సహవాసాలు, మెడికల్ సహవాసాలు కట్టబడడానికి ఎవరు ఏమి కష్టపడడంలా, అందరూ ప్రార్థన చేశాం కాబట్టి కోత రెడీగా ఉంది. మీరు ఆశపడితే చాలు, సులభంగా సహవాసాలు కట్టబడతాయని కూడా జ్ఞాపకం చేస్తున్నా. చదువుబడ్డ లేఖన భాగంలో నుంచి అట్లాగే ఈ ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారైన ప్రభు, ఘనమైన పరిశుద్ధమైన మీ నామములకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవుడు అని ప్రభు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ దినం కొరకై స్తోత్రాలు. 25వ తేదీని దీవెనకరంగా మీరు మార్చారు. ఉదయం నీ దాసుడు అజయ్ బ్రదర్ పలుకొచ్చి మీరు మమ్మల్ని మాతో మాట్లాడారు. మధ్యాహ్న స్త్రీల సహవాసాల ఆరాధనలు మీ సన్నిధుడిగా ఉంచారు. సాయంత్రం చిన్నారుల ఆరాధనలోను ప్రభు మీ సహాయానికి స్తోత్రాలు. మరొకసారి ఐక్య ఆరాధనలోకి మమ్మల్ని నడిపించి ఉండగా మేమందరము కలిసి రేపటి హైదరాబాద్ మెడికల్ సహవాసం కొరకు, అట్లాగే నల్గొండ మెడికల్ సహవాసం కొరకు, సంగారెడ్డి వార్షికోత్సవం కొరకు, సంగారెడ్డి మెడికల్ ఆత్మీయ కలయి కొరకే మీ పాదాల దగ్గరకు వచ్చాం. ప్రభు మీకు వందనాలు. ఈ కార్యక్రమాలన్నింటిలో మీ హస్తాన్ని తోడుగా ఉంచండి. సెంట్రల్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన అన్ని సహవాసాలు మీరు బంధపరచారు. ఉమ్మడి హైదరాబాద్ సహవాసాలను, ఉమ్మడి ఏపీఎస్పీ సహవాసాలను, ఉమ్మడి గుంటూరు సహవాసాలను, ఉమ్మడి అగ్రికల్చర్ సహవాసాలను కూడా మీరు బలపరచండి. ఏ ఒక్కరు ప్రభు డ్యూటీల్లో బిజీ వేరు వేరు కారణాల చేత ఆటంకపరచబడకుండా ప్రభు నీ వాక్యం చేత నింపండి. మీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచండి. యోహాను సువార్త ధ్యానంలో అనేక విషయాలు నాతో మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాత్రి మరొకసారి ఆత్మదేవ మా మధ్యకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ లైన్స్ అన్నిటిని మీ స్వాధీనానికి అప్పగించుకుంటూ దుష్టుని యొక్క ప్రతి తంత్రములు లయపరుస్తూ ఉన్నాం. సంఘానికి మీరు ఇచ్చిన అధికారాన్ని క్లెయిమ్ చేస్తున్నాం. నాతో మాతో మీరు మాట్లాడమని, సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మరొకసారి ఈ ఐక్య ఆరాధనకి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనం ప్రత్యేక రీతిలో ప్రతి మంగళవారము యోహాను సువార్త మీద ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే 12వ అధ్యాయంలో గత వారం మనం 36వ వచనం వరకు ధ్యానం చేస్తూ వచ్చాం. 36వ వచనం వరకు ధ్యానం చేస్తూ వచ్చాం. అందులో యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రాముఖ్యంగా గ్రీసు దేశస్థులు ఆయన చూడాలని చెప్పి వారు జ్ఞానాన్వేషకులు, జ్ఞానాన్ని వెతికేవారు, దైవాన్ని కూడా వెతికేవారు. యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న అద్భుతాలు బోధల కొరకు విని యేసుని చూడాలని చెప్పి వాళ్ళు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి అర్థం కావడానికి జ్ఞానం కోసమే మాట్లాడుతూ ఆయన మహిమ పొందవలసిన గడియ కొరకు, ఆయన మరణం కొరకు, ఆయన పునరుద్ధానం కొరకు, ఆయన ఆరోహణం కొరకు మాట్లాడుతున్న మాటలను మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాం. అయితే ఈ ప్యాసేజ్ లో, ఈరోజు మనం చదువుతున్న ప్యాసేజ్ లో, యేసుక్రీస్తు ప్రభు ఈ యోహాను సువార్తలో 7 అద్భుతాలు చేసినట్లుగా రాయబడింది. 7 అద్భుతాలు చేసినట్లుగా రాయబడింది. 2వ అధ్యాయంలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చారు. 4వ అధ్యాయంలో అధికారి కుమారుని స్వస్థపరిచాడు. 5వ అధ్యాయంలో బేతస్త కోనేటి వద్ద పడి ఉన్న కుంటువాడిని లేవనెత్తాడు. 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చేపలు 5000 మందికి పంచిపెట్టాడు. 6వ అధ్యాయంలోని యేసుక్రీస్తు ప్రభు నీళ్ల పైన నడిచాడు. 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టి గుడ్డువాడిని కళ్ళు తెరిపించాడు. 11వ అధ్యాయంలో చనిపోయిన లాజర్ను సమాధిలోంచి బ్రతికించాడు. 7 అద్భుతాలు ఇవే యోహాను సువార్తికుడు రాయడానికి ఇష్టపడ్డాడు. గ్రంథాన్ని ముగిస్తూ ఆయన చేసినవి చాలా ఉన్నాయి, అవన్నీ ఒకవేళ వివరంగా రాయాలనుకుంటే అలా రాయబడ్డ గ్రంథానికి భూలోకం కూడా సరిపోదు అన్నది ఆయన అభిప్రాయం. కాబట్టి యేసయ్య ఇవే చేశాడని కాదు, ఆయన చాలా చేశాడు. కానీ యోహాను సువార్తలో కొన్ని 7 మాత్రమే అద్భుతాలు రాయబడ్డాయి. 7 అద్భుతాలు రాసి చాలా అద్భుతాలు రాయలేదు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఆ మాట చదవాలి. 20వ అధ్యాయము 30వ వచనం 20 30. మరియు అనేకమైన ఇతర సూచ్యక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. 21వ అధ్యాయం 25వ వచనం. యేసు చేసిన కార్యాలు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల ఇట్టు రాయబడ్డ గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. చాలా చేశాడు, అవన్నీ రాయలేదు, రాయాలనుకోలేదు. రాయబడ్డవి ఎందుకోసం రాయబడ్డాయంటే 20:31 ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువును నమ్మడానికి సరిపడేంత వరకు మాత్రమే రాయబడ్డాయి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయి, ఇవి రాయబడ్డాయి. కాబట్టి మనం గ్రీసు దేశస్థులు ఒక పక్కన జ్ఞానాన్ని వెతుకుతున్నారు, యూదులు ఒక పక్కన అద్భుతాలు అడుగుతున్నారు. జ్ఞానాన్ని వెతికే వారికి జ్ఞానం దొరికితే వాళ్ళు రక్షించబడతారా అంటే డౌటే. అద్భుతాలు అడిగే వారికి అద్భుతాలను చేస్తే రక్షించబడతారా అంటే డౌటే. ఎందుకు డౌటే అంటే యేసయ్య జ్ఞానాన్ని బోధించాడు, అద్భుతమైన బోధ బోధించాడు, అనేక మర్మాలు చెప్పాడు. యేసయ్య వారు అబ్బురు పడే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కూడా చేశాడు. కానీ మనం చదివిన ప్యాసేజ్ ఏమంటుందంటే, అక్కడ మాటలు మనం చదవాలి. యోహాను సువార్త 12:37 యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండేను. విచిత్రంగా ఉంది, యేసుక్రీస్తు ప్రభు దాక్కున్నాడట, వాళ్ళకు దూరం అయిపోయాడట. ఎందుకు? ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరయ్యి. ప్రభునందు ప్రియులారా, చాలా మంది మనం ఎలాంటి భావనతో ఉంటామంటే, అనారోగ్యంగాతో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేస్తే, వాళ్ళకి స్వస్థత కలిగితే వాళ్ళు ప్రభులోకి వచ్చేస్తారు, కష్టాల్లో ఉన్నవారి కోసం ప్రార్థన చేస్తే మేలు కలిగితే ప్రభువులోకి వచ్చేస్తారు, రక్షించబడతారు, వాళ్ళకి ఆస్తులు వస్తే రక్షించబడతారు, వాళ్ళ పేదరికం పోతే రక్షించబడతారు, వాళ్ళ అనారోగ్యం పోతే రక్షించబడతారు అని మనం అనుకుంటాం. బైబిల్ అంటుంది అట్లా రక్షించబడరు. ఎందుకు? ఇక్కడ రాయబడ్డ సన్నివేశం అయితే 37, ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరయ్యి. దయచేసి దయచేసి సత్యం మనకు అర్థం కావాలి. అందుకే విశ్వాసానికి రుజువులతో పని ఉండదు, రుజువులతో పని ఉండదు. అన్ని ప్రూఫ్స్ నీ ముందు పెడితే నువ్వు నమ్మితే అది విశ్వాసం అనిపించుకోదు. అలాగని చెప్పి ఏ ప్రూఫ్ లేకుండా ప్రభునందు విశ్వాసం ఉంచమని కూడా ఆయన చెప్పట్లేదు. దానికి ఏమంటానంటే, ఒకటి రెండు అద్భుతాలు చాలు. చాలా మంది సాక్ష్యాలు ఏమని వింటామంటే, దేవుడు వారిని దర్శించాడు. ఎలా దర్శించాడు? అద్భుతమైన రీతిలో దర్శించాడు. వాళ్ళు దర్శించినప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఆ తర్వాత నువ్వు మరలా దర్శించు, మరలా మేలు చేయి, మరలా స్వస్థత చేయి, మరలా అద్భుతం చేయని చెప్పి వాళ్ళు ఒకవేళ అదే పనిగా అడుగుతా ఉంటే, వాళ్ళు విశ్వాసులు కారు, వాళ్ళు రక్షించబడ్డట్టు కాదు, వాళ్ళు ఇంకా లోకంలో ఉన్నట్టే లెక్క. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు ఎన్నో ఉంటే, యోహాను సువార్తలో ప్రియుడైన యోహాను చేత ఆత్మదేవుడు 7 అద్భుతాలు మాత్రమే రాయించాడు. ఆ 7 అద్భుతాలు మనకి ఏమని జ్ఞాపకం చేస్తాయంటే, నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన ప్రభు. ఆయన మన దత్తుకి తీర్చగలడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన ప్రభు. ఆయన మనకు ఆకలి తీర్చగలడు. చనిపోయిన లాజర్ని సమాధిలోంచి బయటికి తీసుకొచ్చిన ప్రభు. ఆయన మన మరణాన్ని తప్పించగలడు. గుడ్డువాడికి కళ్ళు ఇచ్చాడు, కుంటువాడికి కాళ్ళు ఇచ్చాడు. మన అవయవాల మీద, మన బాడీ మీద ఆయనకు అథారిటీ ఉంది. యేసుక్రీస్తు ప్రభుకున్న మహిమను అర్థం చేసుకోవడానికి ఆ డైమెన్షన్ లో చేసిన కొన్ని రాశారు. పేతురు, తోమాని ఇక్కడ యోహాను సువార్తలో జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు నిజంగా ఎంత సముదాయించుకున్నాడో యోహాను సువార్త 20:28 ఇరవయవ అధ్యాయము ఇరవై ఐదు. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కన ఉంచితేనే గాని నేను నమ్మనని వారితో చెప్పాను. మనం కూడా అలాగే ఉందామా? రోజుకు ఒక అద్భుతం, పూటకు అద్భుతం, ప్రతి అవసరాన్ని అద్భుత రీతిలో తీర్చాలి. దేవుడు శక్తిమంతుడు, దేవుడు బలవంతుడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు అని అట్లా వెళ్ళిపోతామా? యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, చూచి నమ్మిన వారు కాదు, చూడక నమ్మిన వారు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభును సంతోషపెట్టే విశ్వాసం, యేసుక్రీస్తు ప్రభును సంతోషపెట్టే విశ్వాసం, అద్భుతాలను చూసి మేలులు చూసి నమ్మే విశ్వాసం కాదు. అక్కడితో ఆగిపోతే మనం పాయింట్ మిస్ అయినట్టే. ప్రభు మన నుంచి కోరుకుంటుంది అది కాదు. అలాగని చెప్పి ఎలాగ మరి ఆయన దైవత్వం అర్థమయ్యేదంటే ఖచ్చితంగా కనపరుచుకుంటాడు. అందరి జీవితాల్లో ఆయన మహిమను చూస్తాం, కానీ చూసినప్పుడు మనం విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఇక విశ్వాస నేత్రాలతో కొనసాగాలి తప్ప మాటి మాటికి అద్భుతాల కొరకు అడుగుతావంటే విశ్వాసంలో నువ్వు ఎదగలేదని, బలహీనుడు అని, బలహీనురాలు అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వైఖరి ఏమై ఉంది, మనసు ఏమై ఉంది, బైబిల్ బోధన ఏమై ఉందో మనకు అర్థమైతే మనం యేసుక్రీస్తు ప్రభును వెంబడించేది అద్భుతాలు చూసి ఆశ్చర్యకార్యాలు చూసి ఆశీర్వాదాలు పొందుకొని వెంబడించాలా, లేకపోతే వాటిని పక్కన పెట్టి విశ్వాసంతో వెంబడించాలా అన్నది ఈ ప్యాసేజ్ లో ఆయన మనసు మనకు అర్థమవుతుంది. కాబట్టి యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆయన చాలా అద్భుతాలు చేశాడట, ఇక చెయ్యాలనుకోవట్లేదు, దాక్కుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? వాళ్ళు నమ్మలేదు. 37. యేసు ఈ మాటలు చెప్పి, వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండాను, ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. అద్భుతాలు విశ్వాసంలోకి నడిపించకపోతే, మేలులు విశ్వాసంలోకి నడిపించకపోతే, సూచక్రియలు విశ్వాసంలోకి నడిపించకపోతే మెయిన్ పాయింట్ మిస్ అయినట్టే. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆ విశ్వాసానికి అద్భుతాలు సహాయకరంగా ఉండాలి, కాని విశ్వాసాన్ని పక్కన పెట్టి అద్భుతాల మీద విశ్వాసాన్ని కట్టుకోకూడదు. ఇది కొంచెం మీకు అర్థం కావాలండి, ఆయన పక్కలో వేలు పెడితే గాని, ఆయన గాయాలు వేలు పెడితే గాని నమ్మనే నమ్మను అన్నవాడికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి కనపరుచుకున్నాడు. సరే, చూసి నమ్ము, పరీక్షించి నమ్ము అన్నాడు. ఆ తర్వాత తోమా, యేసుక్రీస్తు ప్రభు గాయాల్లో చెయ్యి పెట్టి చూసిన తోమా, ఆ తర్వాత ఆయన సేవలో భాగంగా ఆ విశ్వాసంతో పరిచయం చేయడానికి భారతదేశానికి వస్తే, ఇప్పుడు తోమాను బంధాలతో పొడిచారు. అంటే యేసుక్రీస్తు ప్రభును తోమా నమ్మాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభుకు తోమా మంచి శిష్యుడయ్యాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు తోమా ఒంటి మీద బల్యం పడకుండా కాపాడుతాడు అని మనమేమని అనుకోవాలా? నో, తోమా బల్యం పోడుతూ చంపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభును పక్కన పొడిచారు, తోమాను వీపు మీద పొడిచారు. మరి యేసుక్రీస్తు ప్రభు గొప్పతనం ఏంటి? గొప్పతనాన్ని అద్భుతాల దగ్గర చూద్దాం అనుకుంటే అన్నిసార్లు అద్భుతాలు చేయడానికి ఆయనకు మనసు లేదు, చెయ్యడు కూడా. చాలా సార్లు మనం ఏమంటామంటే, అద్భుతం, పేతుర్ని జైల్లో పెట్టారు, యేసు సంఘం ప్రార్థన చేసింది, దేవుడు జైల్లోకి దేవదూతను పంపించాడు, దేవదూత జైల్లో నుంచి సంఖ్యలు విడదీసి పేతుని బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏమందాము? యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే జైలు నుంచి కూడా బయటకు వస్తామని చెప్పి ప్రిన్సిపల్ రాద్దామా? నో. అపొస్తలుల క్యారీల కింద 12వ అధ్యాయంలో పేతురు జైలు నుంచి బయటకు వచ్చాడు. అపొస్తలుల క్యారీల కింద 12వ అధ్యాయం మొదటి వచనంలో యాకోబు చిరచ్ఛేదనం చేయబడ్డాడు. తర్వాత కాలంలో పేతురు తలకిందులుగా సిలువ వేయబడి చంపబడ్డాడు. మరి జైలులోంచి బయటికి తీసుకొచ్చిన అద్భుతకరుడైన యేసుక్రీస్తు ప్రభు సిలువేస్తున్నాడు, పేతురు ఎందుకు తప్పించలేదు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేస్తూనే ఉంటాడు అనుకోవద్దండి, అనుకోవద్దు. అందుకే విశ్వాసం ప్రధానమైంది, సూచిక్రియలు విశ్వాసానికి కారణం అవ్వాలి. మన విశ్వాసంలోకి రాకుండా సూచిక్రియలు చూస్తూ అద్భుతాల కోసం కనిపెడుతూ కూర్చుంటే ఎప్పటికీ విశ్వాసులు కాలేము. తోమా ఆ మాటే మాట్లాడుతున్నాడు, చూచి నువ్వు నమ్మావు, చూడక నమ్మితే ధన్యత. 2 కొరింథీయుల పత్రిక 5వ అధ్యాయంలో పౌలు ఒక మాట మాట్లాడతారు, కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులు 5:6 వెలుచూపు వలన కాక విశ్వాసు వలననే నడుచుకొనుచున్నాము. చూపులతో కాదు, విశ్వాసముతో. కంటితో చూస్తే అద్భుతం, కంటికి కనబడకపోయినా హృదయంతో గ్రహించగలిగితే విశ్వాసం. ఆయన ఉన్నాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. ఆయన హస్తమేమి కురచకాలేదు, ఆయన శక్తి ఏమి తగ్గిపోలేదు, ఆయన ఎప్పుడూ అలా ఉండేవాడే. కానీ నిన్న చేసిన అద్భుతాన్ని ఈరోజు ఎందుకు చేయడంటే అద్భుతం నేను విశ్వాసంలో బలపరచలేదు. శ్రమలు విశ్వాసంలో బలపరుస్తాయి, సమృద్ధి విశ్వాసంలో బలపరచలేదు, నష్టాలు విశ్వాసంలో బలపరుస్తాయి, కొదువ విశ్వాసంలో బలపరుస్తుంది. కానీ విశ్వాసంలో బలపడాలంటే అద్భుతాలు విశ్వాసానికి సెట్ కావు, ఒకదానికొకటి వ్యతిరేకం, ఒకదానికొకటి వ్యతిరేకం. కానీ తన మహిమను కనపరచుకోవడానికి చేస్తాడు, అందరి జీవితంలో, నా జీవితంలో కూడా చేశాడు. ప్రభువా ఈరోజు ఒక అద్భుతం చెయ్యి అని అడగం, ఎందుకు ఈరోజు ఇలా జరుగుతుంది? ఓహో, మనం భూమి మీద ఉన్నాం కాబట్టి, మట్టి శరీరంలో ఉన్నాం కాబట్టి, దేవుడికి దూరంగా ఉన్నాం కాబట్టి, సాతాను సింహాసనం ఉన్న లోకంలో ఉన్నాం కాబట్టి, పాపపు శరీరం ఉన్నాం కాబట్టి, క్వైట్ కామన్, ఇలాగే జరుగుతాయి. విశ్వాసంలో కలవరపడాల్సిన పనే ఉంది, విశ్వాసం యాత్రలతో చూడాలి పరిస్థితుల్ని. హైందవ సహోదరులకి, ఇతర మత విశ్వాసులకి, క్రైస్తవులకు తేడా ఏంటంటే ఫెయిత్, విశ్వాసం. విశ్వాసం వాళ్ళకేంటంటే విశ్వాసం కోసం మాట్లాడొద్దు, అద్భుతం, లాభం, మేలు, ఉపకారం అవి జరిగితే చాలు, ఎవరికైనా మొక్కేస్తారు. కానీ బైబిల్ దేవుడు ఏమంటున్నాడంటే చూసి కాదు, లాభాల కోసం కాదు, మేలుల కోసం కాదు, విశ్వాసం. ఎగ్జాంపుల్కి ఇలా అంటాను, అంటే మీరు కనెక్ట్ చేసుకోవడం కొరకు కొన్ని క్యారెక్టర్స్ మీ గమనాన్ని తీసుకొస్తున్నాను. ఈయన పౌలు గారు, మావలుడు కాదు కదా, హింసకుడు, దోషకుడు, హానికరుడు, చంపేస్తాను, పొడిచేస్తాను, నరికేస్తాను బయలుదేరినోడికి దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభు కనబడ్డాడు. అద్భుతం, కనబడ్డాడు, పట్టబడ్డాడు. తర్వాత ఇంకెప్పుడు యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు చేయాలని కోరుకోలా, ఇక పరిగెట్టాడు. ఎన్ని శ్రమలు పడ్డాడో, ఆ దర్శనానికి అవిధేయుడు కాదు అంటాడు. ఏ దర్శనం? ఏంటి వచ్చిన లాభం? ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడు, ఆయన సువార్త చెప్తున్నాడు, చెప్తాను, దానికోసం ఏవేవి లాభకరంగా ఉన్నావో నష్టంగా ఎంచుకుంటారు. ఏమి లాభం వచ్చింది పౌల జీవితంలో? దమస్కు మార్గంలో దర్శనం అద్భుతం, ఏంటి ఆయనకు వచ్చిన లాభం? ఏంటి? పునరుద్ధాన జీవితమే కదా. పౌలు ఆ మాటతో మాట్లాడతాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7 అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమ్ముతూ నష్టంగా ఎంచుకుంటుని. లాభాలు, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాను, అన్ని లాభాలు అలా చెప్పట్లా పేతురు, లాభాలు నష్టాలుగా ఎంచుకున్నాడట. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాను, నాకు అన్ని లాభాలే అని తోమా చెప్పట్లా, తోమా చచ్చిపోయాడు, హతసాక్షి అయిపోయాడు, చంపబడ్డాడు. ఇతర విశ్వాసాలు ఏమంటున్నాయంటే దేవుడి దగ్గరికి వెళ్తే అంతా లాభమే. బైబిల్ అంటుంది దేవుడి దగ్గరికి వెళ్తే పునరుత్థానం, మహిమా శరీరం, అక్షయ జీవితం, పరలోక ప్రాప్తి, విమోచన, రక్షణ ఇవి మాట్లాడుతుంది. మరి లాభాలు, లాభాలు లేవు, నష్టాలు, కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, పరీక్షలు. కాదు కాదండి, బైబిల్లో కొన్ని మేళ్లు ఉన్నాయి కదా, ఉన్నాయి. ఎవరికి? బలహీనులకి, ప్రారంభ దినాల్లో ఉన్నవారికి. ఈయనేమంటాడు, ఏవేవి నాకు పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, సారీ 2వ అధ్యాయం, 3వ 7వ వచనం, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను అంటాడు. మరి ఏంటి నీకు లాభం ఏంటి కింద అంటాడు 10వ వచనం, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవాలని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడు ఒకటి ఎటుది ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. మిగతా విశ్వాసాల్లో ఉన్నవారు లాభం అనుకున్నవి ఇక్కడ పౌలు నష్టం అంటాడు. మరేంటి లాభం? పునరుద్ధానాన్ని పొందాలి, అటర్నల్ లైఫ్ ను పొందాలి, అది నాకు లాభం. శాశ్వత లాభాలు తాత్కాలిక నష్టాలు. మిగతా విశ్వాసాల్లో ఉన్నవారు తాత్కాలిక లాభాలు, శాశ్వత నష్టం కోసం, శాశ్వత లాభాల కోసం ఆలోచనే లేదు. ఇది ప్రధానమైన వ్యత్యాసం, ప్రధానమైన వ్యత్యాసం. ప్రభు యూదులకి మధ్య అద్భుతాలు చేశాడు, కానీ అద్భుతాలకి వాళ్ళు విశ్వాసంలోకి రాలేదు, ఇక చేయాలనుకోవట్లేదు. గ్రీసు దేశస్థులు జ్ఞానం కోసం వచ్చారు, ఆయన ఆ జ్ఞానం కోసం మాట్లాడాడు, వాళ్ళకి వింటలేదు, ఇది చెప్పట్లేదు, ఇక చెప్పట్లేదు. ఎప్పటికీ విశ్వాసం ఎదగకుండా రోజుకు రోజుకో అద్భుతం, పూటకో అద్భుతము, రోజు అనుమానమే, ఎప్పుడూ అనుమానమే. ఎప్పటికీ ఆయన మీద విశ్వాసం రాదు అంటే దేవుని సంతోషపెట్టేవారుగా ఉంటామా? కాదు, కాదు. చూడక నమ్మాలి, విశ్వాస నేత్రాలతో నమ్మాలి, వెలుచూపుతో కాక విశ్వాసంతో నడుచుకోవాలి. అది ప్రధానమైంది. విశ్వాసులకు తండ్రి అబ్రహాం. ఏంటంటే అబ్రహాంలో ఉన్న గొప్పతనం ఏంటి? ఏంటి అబ్రహాం అని నేర్పించే విశ్వాసం? అబ్రహాంకు పిల్లలు లేరు, దేవుడు పిల్లల్ని ఇస్తానన్నాడు. అద్భుతం ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. ఎంత బాగుందో, అక్కడితో అబ్రహాం స్టోరీ అయిపోలా. అబ్రహాంకు పిల్లోడిని ఇచ్చి అబ్రహాం దగ్గరకు వచ్చి ఆ పిల్లోని తీసుకొచ్చి బలిగా ఇవ్వు అన్నాడు. ఇది విశ్వాసం. దేవుడు ఇవ్వటం విశ్వాసానికి కారణమైతే, దేవునికి తిరిగి ఇవ్వటం నీ విశ్వాసానికి రుజువు, నీకున్న విశ్వాసానికి రుజువు. యోగు జీవిత అద్భుతం. యోగు ఊజి దేశంలో ధనవంతుడు, అతనికంటే ధనవంతుడు ఇంకెవరు లేరు. దేవుడు అతని చుట్టూ, అతని కుటుంబం చుట్టూ, అతను కలిగిన దాని చుట్టూ కంచి వేశాడు. అద్భుతం అందావా? ఆహా, కంచె తీసేశాడు, మొత్తం తుడిచేశాడు, అయినా యోగు నిలబడ్డాడు. అది విశ్వాసం. అద్భుతాలు దేవుడు ఏంటో అర్థం కావడానికి ఉపయోగపడతాయి. విశ్వాసం దేవుడు నీకేం అర్థమయ్యాడో నువ్వు చెప్పడానికి చూపించాలి. విశ్వాసం నీ వంతు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఎప్పుడూ చేయడు. అద్భుతాలు చేయడానికి మనసు లేదు, విశ్వాసంతో వెంబడించాలంటాడు. తన మంచితనాన్ని, తన గొప్పతనాన్ని, తన మహిమను కనపరచడానికి చేస్తాడు అద్భుతాలు. అప్పుడప్పుడు చేస్తాడు, ఎప్పుడూ చేయడు, ఎప్పుడూ చేయడు. మన విశ్వాసాన్ని బట్టి చేస్తాడు. చాలా సార్లు ఏమంటారంటే, కొద్దిమంది సాక్ష్యాలు వింటున్నప్పుడు నేను ఏం అడిగితే తీస్తున్నాడండి అంటే అర్థం ఏంటంటే, నువ్వు చంటి పిల్లలాగా మారం చేస్తున్నావు. నేను ఇంకేం అడగను, ఆయన నాకు అన్ని చేస్తాడని తెలుసు అని అన్నావంటే ఎదిగావు. లేదు లేదు, నేను అడగగానే ఇచ్చేస్తున్నాడంటే అది ఆయనకి ఇష్టం కాదు, అది ఆయనకి ఇష్టం కాదు. వెలుచూపుతో కాదు, అనుమానంతో కాదు, శోధించి కాదు, నమ్మి వెంబడించాలి. కాబట్టి మనం చదువుతున్న ప్యాసేజ్ లో ఉన్న కొన్ని పరిస్థితులు మనకు అర్థమైతే, మనం ఎక్కడున్నామో బేరీజ్ వేసుకోవడానికి మన ఆత్మీయ జీవితాన్ని బాగుంటుంది. చదువుతాం యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనం 2వ భాగం, ఆయన వారి ఎదుట ఎన్ని సూచ్యక్రియలు చేసినానో వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచరైరి. చూశారా? చూశారు. మరేమన్నా లాభం వచ్చిందా? ఏమి లాభం లేదు. ఆ అద్భుతం వాళ్ళు చూసింది వాళ్ళకి విశ్వాసానికి కారణం కాకపోతే, చూస్తే ఏంటి చూడకపోతే ఏంటి, అద్భుతం జరిగితే ఏంటి జరగకపోతే ఏంటి, మేలు పొందితే ఏంటి పొందకపోతే ఏంటి, విశ్వాసంలోకి రాలేదు కదా. ఏం ఉపయోగం లేదు, అద్భుతాలు చూస్తే మాత్రం ఏంటి ఉపయోగం. కింద ఇంకొక మాట రాయబడింది 38, ప్రభువా మా వర్తమానం నమ్మిన వాడెవడు, ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడును అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగను. నమ్మలేదట ప్రవచనం అదే, మా వర్తమానం నమ్మిన వాడెవడు. నేను మరలా అంటాను, రండి మా సంఘంలో అద్భుతాలు జరుగుతున్నాయి అని ఆహ్వానించే ఏ సంఘమైనా మిమ్మల్ని బలపరచలేదు. అద్భుతాలు జరుగుతున్నాయి చూస్తారు రండి అని పిలిచారంటే వాళ్ళ ఆత్మీయ సంఘం కాదు, మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచదు. మా సంఘంలో విశ్వాసులు ఎదుగుతారు, నిరీక్షలు ఎదుగుతారు, పరిచర్లు ఎదుగుతారు, పరిశుద్ధతలు ఎదుగుతారు, ఆత్మలు ఎదుగుతారని ఎవరన్నా చెప్తే వెళ్ళండి బలపడతారు. అంతే తప్ప రండి రోగులు స్వస్థపరచబడుతున్నారంటే అది బైబిల్ ప్రిన్సిపల్ కాదు. బలహీనమైన సంఘం, శరీర సంబంధమైన సంఘం అని అర్థం కావాలి మీకు. అదే అన్నాడు, ఇన్ని చేసినా ఇన్ని చెప్పినా వర్తమానం నమ్మిన వాడెవడు, ఇన్ని చూసి ఇన్ని మాటలు విని ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడెను, ఎవరు అర్థం చేసుకున్నారు అని యెషయా ప్రవచనం కింద 39:40 వచనాలు కూడా చదవాలి. ఇందుచేత వారు నమ్మలేకపోయేది ఎలయనగా వారు కనులతో చూచారు అద్భుతాన్ని, హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడుకున్నట్లు ఆయన వారు కనులకు అందుతనం కలగజేసి వారు హృదయమును కఠినపరిచాను అని యెషయా మరి ఒక చోట చెప్పాను. వాళ్ళు నమ్మలేదు. రెండవ మాట, దేవుడే వాళ్ళ గుడ్డితనం కలగజేశాడు. ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి, ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. మనం దీన్ని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా గాడ్ సావర్నిటీ, మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ, ఈ రెండు అర్థం కావాలి. ఏది చేసినా అంతా దేవుడే చేస్తాడు అది కరెక్టే, గాని మనిషి రక్షణలో కూడా ఏది చేసినా అంతే చేస్తాడు కాదు కాదు కాదు. మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఇక్కడ వాళ్ళు నమ్మలేదు అంటే దేవుడు నమ్మేటట్లుగా చేయలేదా, చేయలేడా, చేయగలడు. మరెందుకు చేయలేదు, చెయ్యాలనుకోవట్లేదు. ఆయన ఎంతవరకు చేశాడు, అద్భుతాలు చూపించే వరకు చేశాడు. అద్భుతాలను మించిన సత్యాలను బోధించాడు, జ్ఞానాన్ని బోధించాడు. అయినా వాళ్ళు నమ్మలేదు కదా, మరి ఆకర్షించేసుకోవచ్చుగా, ఆకర్షించుకోడు. ఆయన కొంతవరకు గిరిగీసుకున్నాడు, చేయగలడు కానీ చెయ్యాలనుకోవట్లేదు. మరి ఎవరు వస్తారు? మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు వినాలి, నువ్వు చూడాలి, నువ్వు నీ మనసును విప్పాలి, నువ్వు నీ బుర్రను వాడాలి, నువ్వు విధేయత చూపించాలి. నాకు అర్థం కాలేదు చెప్పు ప్రభు అనాలి, నువ్వు ఒక డిసిషన్ తీసుకోవాలి. ఫ్రీ విల్ ఇచ్చాడు నీకు నాకు ఆయన. మన ఫ్రీ విల్ దాటి అంతా దేవుడే చేస్తాడు. కాల్వనిజం ఇది ఒక బోధ ఉంది, దాని విషయంలో చాలా మంది భయపడతారు. కాల్వనిజం ఏమంటుందంటే, ఏం చేసినా దేవుడే చేస్తాడు, నువ్వు చేసేది ఏమి లేదు. ఎవరు రక్షించబడాలో, ఎవరు పరలోకానికి వెళ్లాలో, ఎవరు నరకానికి వెళ్లాలో అంతా ముందే డిసైడ్ అయిపోయింది. అంతా ముందే డిసైడ్ అయిపోతే నువ్వు నేను చేసేది ఇంకేముంది. రెండవ వాదన ఉంది. రెండవ వాదన ఏమంటది అంటే, అంతా నువ్వే చేయాలి, గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా దేవుడు అంటే ఎట్లాగా. నువ్వు సత్క్రియలు చేయాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు అన్నీ చేయాలి, మొత్తం నువ్వే చేయాలి. మొత్తం నువ్వే చేయాలి తప్పు, మొత్తం దేవుడే చేస్తాడు కూడా తప్పు. మొత్తం దేవుడు చేయలేడా, చేయగలడు కానీ చెయ్యాలనుకోవట్లేదు. మొత్తం మనిషి చేయలేడా, చేయలేడు. మన మనసు మార్చుకోవడం మన చేతిలో లేదు, మన ఈ పాపం నుంచి బయటకు రావడం మన చేతిలో లేదు, ఈ బంధాల నుంచి బయటకు రావడం మన చేతిలో లేదు, అపవాదం జయించడం కూడా మన చేతిలో లేదు. అంతా మనం చేయలేం, కానీ మనం చేయగలనంత వరకు మనం చేయగలం. దేవుడు ఎంతవరకు సహాయం చేయగలం అంతవరకు చేయడానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. అదే గాడ్ సావర్నిటీ, మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ, ఈ రెండు అర్థం కావాలి. ఏమైనా చేయడానికి సమర్థుడు, కానీ అంతా ఆయనే చేయడు. నువ్వు బైబిల్ చదవు అంతా దేవుడు నీకు బైబిల్ అర్థమైపోయి తీసుకొచ్చి బుర్రలో పెట్టడు, నువ్వు చదవాలి. నువ్వు ప్రార్థన చేయు, నీ ప్రార్థన చేయకపోయినా నీ మనసెరిగి దేవుడు అన్ని చేసేయడు, నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి జాగ్రత్త తీసుకోవు, దేవుడు అసలు ఏ పాపంలో పడిపోకుండా ఆయన వచ్చి అడ్డగించి పరిశుద్ధంగా నడిచేటట్లుగా చేయుడు, నువ్వు డెసిషన్ తీసుకోవాలి. నువ్వు ఏ సువార్త పరిచర్య చేయవు, ఏ ఒక్క వ్యక్తి మీద ప్రేమ చూపించవు, కానీ దేవుడు అయినా సరే నేను అంగీకరించేస్తాడు, కుదరదు. మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ, నీ పాత్ర ఉంది, నీ పాత్ర ఉంది. అలాగని చెప్పి అంతా నువ్వే చేస్తావా, అంతా నువ్వు చేయడానికి మనకు అంత సీన్ లేదు, అంతా మనం చేసుకోలేము. మన ఎత్తు మనం పెంచుకోలేము, మన రంగు మనం మార్చుకోలేము, మన స్థితిగతులు మనం మార్చుకోలేము. వీ హ్యావ్ లిమిటేషన్స్, అంతా మనం చేయలేము, అంతా దేవుడు కూడా చేయడు. ఈ రెండు అర్థం కావాలి. కాబట్టి ఈ ప్యాసేజ్ ఏమంటుందంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభును పంపించాడు, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చాడు, కంటికి కనబడుతున్నాడు, ఆయన అద్భుతాలు కంటికి కనిపించేటట్లుగా చేస్తున్నాడు, ఆత్మ సంబంధమైన విషయాలు అన్నీ బోధిస్తున్నాడు, అంతా ఆయన బోధిస్తున్నాడు, అన్ని ఆయన చేస్తున్నాడు, కానీ హృదయాలు కఠినపరుచుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఇక చేయాలనుకోవట్లేదు, క్లోజ్, అవసరంలా, నీకు జైలు. కొన్నిసార్లు అయ్యా అద్భుతం చూపించా అంటే అని అన్నాడు, వేగుచ్చారులని చెడ్డతరం వారు అద్భుతం అడుగుతున్నారు. యోనాను గుచ్చిన సూచ్యక్రియ తప్ప ఇంకే సూచ్యక్రియ చేయను పొండి అన్నాడు. మనసు లేదే ఆయనకి, జీవితకాలం అంతా ఒక అద్భుతం, ఒక పూటకు అద్భుతం, రోజుకు ఒక అద్భుతం, ఇప్పుడు కష్టం వచ్చింది, నువ్వు అద్భుతకరుడైన దేవుడు, ఈ సహాయం చేసే, ఆ సహాయం చేసే, ఇట్లా నువ్వు అడుగుతున్నవన్నీ చేస్తావు, కూర్చోడానికి మనసు లేదా ఆయనకి, చెయ్యడు. పౌలంతటి వాడే ప్రార్థన చేశాడు, అయ్యా ముళ్ళు తీసే తీయనుపో, తీస్తే నష్టం, తీయకపోతే లాభం, మరేం చేస్తావు, భరించడానికి కృపనిస్తాను. నువ్వు ఎలా చేస్తే అలాగే. యోబు ఏమంటావు, నువ్వు నన్ను చంపినా అయ్యా నేను నీతోటే ఉంటాను. అదేంటది, అదంతే. ప్రారంభ దినాల్లో అద్భుతాలు చూస్తాం, తర్వాత దినాల్లో అద్భుతాలు కాదు, విశ్వాసంతో నడుస్తాం. కాబట్టి పిల్లలకు కొన్ని విషయాలు మన ఆత్మీయ మేలు కొరకే ఈ ప్యాసేజ్ నుంచి అర్థం చేసుకోవాలి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, ప్రవచనం మనకు అర్థం కావాలి. 39:40 ఇందుచేత వారు నమ్మలేదట. తర్వాత 37 చదివాను చివరి మాట, ఆయన వారి ఎదుట ఎన్ని సూచ్యక్రియలు చేసినాను వారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచరైనది నమ్మలేదట. ఎందుకు నమ్మలేదు? ఒక మాట రాయబడిందండి ఇక్కడ. ఎందుకు నమ్మలేదంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? 33, తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, ముందు నుంచి గోధుమ కింద చనిపోతే విస్తారంగా ఫలిస్తుంది, మనుషు కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది, నేను అందరినీ ఆకర్షించుకుంటానని అంటున్నాడు. 32, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా వద్దకు ఆకర్షించుకుందినని చెప్పాను. తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండేనో సూచించు ఆయన ఈ మాట చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటకి వాళ్ళకి ఎలాగనిపించింది అంటే, 34, జన సమూహం మాట్లాడుతున్నారు. ఏమని? క్రీస్తు ఎల్లప్పుడు ఉండినని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి, మనిషి కుమారుడు పైకెత్తబడవనని నువ్వు చెప్పుతున్న సంగతి ఏమిటి? మనిషి కుమారుడు ఈయన ఎవరని ఆయన అడిగిరి. ఇదేంటిది? ధర్మశాస్త్రం ఏం చెప్పిందట? క్రీస్తు ఎల్లప్పుడు ఉంటాడు అని చెప్పిందట. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? నేను వెళ్ళిపోవాలి అంటున్నాడు. ధర్మశాస్త్రమే ఉంటాడు అని చెప్పింది, నువ్వేమో వెళ్ళిపోతావు అని చెప్తున్నావు. ఎందుకు? నువ్వు ఎవరివి? నువ్వు క్రీస్తువేనా? మాకు డౌటే, వాళ్ళకి డౌట్ వచ్చింది. ఇందుకే తప్పెవరిది? ధర్మశాస్త్రం క్రీస్తు ఎల్లప్పుడు ఉండును అని చెప్పిందా? ధర్మశాస్త్రం క్రీస్తు ఎల్లప్పుడు ఉండును అని చెప్పిందా? వీళ్ళరా, మెసయానిక్ ప్రొఫెసీస్ లో మనకి ఏమర్థమవుద్ది అంటే, యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడకు సంబంధించిన ప్రవచనాలున్నాయి, రెండవ రాకడ గురించిన ప్రవచనాలు కూడా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు రాజుగా వస్తాడు అన్న ప్రవచనాలున్నాయి, యేసుక్రీస్తు ప్రభు దాసుడుగా మనుషుడుగా వస్తాడన్న ప్రవచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చెప్తా ఉంది, ఆయన వధింపబడిన గొర్రె పిల్ల. యేసుక్రీస్తు ప్రభు శ్రమలన్నీ మనం చదువుతాం, మొత్తబడ్డాడు, బాధింపబడ్డాడు, మన అతిక్రమాలు పెట్టి గాయపరచబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత. మరి ఇదేంటిది? క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడని చెప్పిందా? ధర్మశాస్త్రం వెళ్ళిపోతాడని చెప్పలేదా? దానియేలు గ్రంథంలో ఏమని చెప్పింది? అభిషక్తుడు నిర్మూలమగును అన్న మాట దానియేలు గ్రంథంలో లేదా? దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం ఈ 62 వారాలు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. ఎల్లప్పుడు ఉంటాడని ధర్మశాస్త్రం చెప్పిందా? వెళ్ళిపోతాడని చెప్పలేదా? జనరల్ గా ఎట్లాగ అర్థం చేసుకున్నారంటే, వా ధర్మశాస్త్ర గ్రంథాన్ని, ప్రవక్తల గ్రంథాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారంటే, రెండింటిని తీసుకోవట్లా, బ్యాలెన్స్డ్ గా తీసుకోవట్లా. ఇదిగో దావీదు లాంటి రాజేట, దావీదు సింహాసనం ఇస్తారట, యుగ యుగాలు పరిపాలన చేస్తారట, మనకు ఒక పొలిటికల్ గా రాజు రాబోతా ఉన్నాడు, సొలోమోను ఎలాంటి బంగారు పరిపాలన అందించాడు, అలాంటి సువర్ణ యుగం రాబోతా ఉంది, సొలోమోను లాంటి పరిపాలన మళ్ళా మనం పొందుకుంటాము అని చూస్తున్నారు తప్ప, సొలోమోను ఎంతకాలం పాలించాడు? 40 సంవత్సరాలు. దావీదు ఎంతకాలం పాలించాడు? 40 సంవత్సరాలు. మరి మెస్సీ ఎంతకాలం పాలిస్తాడు? యుగ యుగాలు పాలిస్తాడు. యుగ యుగాలు భూమి మీద ఎట్లా పాలిస్తాడు? అదేంటి మెస్సీయా నిర్మూలన చేయబడతాడు? ఇక్కడ అభిషక్తుడు అండి పుట్టినోట్లు మెస్సీయా. మెస్సీ నిర్మూలన చేయబడతాడని చెప్పి ఎందుకు ఉంది? ఇది ఎప్పుడు జరుగుతుంది? రెండు బ్యాలెన్స్ చేయట్లా. ఆయనేమో నేను పైకి ఎత్తబడాలంటే నువ్వు ఉండాలి కదా, నువ్వు పైకి వెళ్ళిపోవు కదా, ధర్మశాస్త్రాలు చెప్పలేదు కదా. దీన్ని ఏమంటామంటే హాఫ్ నాలెడ్జ్ అంటాం. ఏది పూర్తిగా అర్థం కాదు. ఒక ఆయన లాగా అన్నాడు, అన్నీ తెలిసినోడికి చెప్పొచ్చు, ఏమీ తెలియనోడికి చెప్పొచ్చు. అన్నీ తెలుసు అనుకుని తెలియకుండా ఉన్నవాడు చెప్పడం ఎంత కష్టమో, అది వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళ ప్రాబ్లమే కాదు, మన ప్రాబ్లం కూడా అదే. ఏది పూర్తిగా తెలుసుకో, పైపైన కాస్త కోస్త తెలుసుకొని ఒక కంక్లూజన్కి వచ్చేస్తాం. ఇంతేనేమో. ఒక ఆయన అన్నాడు, బైబుల్ దగ్గర ప్రతి ఒక్కరు నిత్య విద్యార్థులు, జీవితకాలం అంతా చదవాలి. ఎప్పటికప్పుడు దేవుని వాక్యంలోంచి దేవుడు చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. బైబిల్ని 100 సార్లు చదివేసినా సరే బైబిల్ పూర్తి అయిపోయినట్టు కాదు. ఎందుకు? ఇది అక్షర జ్ఞానమే కాదు, దేవుడు అనేక విషయాలు నిగూఢంగా ఉంచుట మాట్లాడతాడు పరిస్థితిని బట్టి. ఈ ప్యాసేజ్ చాలాసార్లు చదివానే ఇలాగ ఎప్పుడు అనిపించలేదు అనిపిస్తుంది, అందులో ఉన్న లోతైన విషయాలు వస్తానే ఉంటాయి. అలాగని చెప్పి మళ్ళీ నేను ఆత్మీయార్థాలకు వెళ్తాలా? అన్న విషయాలే. మన పరిస్థితి తగ్గట్టుగా దేవుడు చాలాసార్లు మాట్లాడుతాడు. కాబట్టి ఎందుకు వాళ్ళు నమ్మట్లేదు అంటే అపార్థం. వాక్యాన్ని వాక్యంగా అర్థం చేసుకోవట్లా. ఇలా ఎందుకు చెప్పావు ప్రభు, మాకు అర్థం కాలేదు చెప్పు అని అంటారా? కంక్లూజన్కి వచ్చేస్తున్నారు అంతే వాళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నీ ఎందుకు నమ్మలేదు అన్న మాట దగ్గర కొంచెం మనకు బాగా అర్థం కావడానికి నేను ఆల్రెడీ పదాలు వాడాను, గాడ్ సావర్నిటీ, మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ, ఈ రెండు అర్థం కావాలన్నాను. ఆ రెండింటిని మనం ఇక్కడ మనం చూడాలి. వెళ్దాం మూల వాక్యానికి. వెళ్దాం యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నామంటే 38వ వచనం యెషయా ప్రవచనమే, ప్రభువా మా వర్తమానం నమ్మిన వాడు ఎవడు, ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడిను. అంటే అర్థం ఏంటంటే మనుషులు నమ్ముతా లేదు, మనుషులు అంగీకరించట్లేదు, మనుషులు తీసుకోవట్లేదు అని ఈ ప్రవచనం చెప్తుంది. కానీ 39వ వచనం 40వ వచనం ఏం చెప్తుందంటే, ఎందుకు చేత వారు నమ్మలేకపోయి ఎందుకు నమ్మలేదంటే, వారు కనులతో చూచి హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడుకున్నట్లు ఆయన దేవుడు వారి కనులకు అంధత్వం కలగజేసి వారి హృదయాన్ని కట్టిపరిచాను అని యెషయా మరి ఒక చోట చెప్పాను. నమ్మలేదు అని పై వాక్యం ఉంది, ఇక్కడ నమ్మకుండా దేవుడే చేశాడు అని కింద వాక్యం ఉంది. వారు నమ్మలేదు, ఇక్కడ ఆయనే వారి కనులకు గుడ్డితనం కలగజేశాను, ఆయనే వారి కనులకు గుడ్డితనం కలగజేశాను. కాబట్టి ప్రియులారా, నేను ఈ మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. మనం అద్భుతమైన ప్రసంగాలు చెప్తే, అద్భుతమైన సంగతులు చెబితే విన్న వాళ్ళు నమ్మేస్తారనుకోవడం పొరపాటు. నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఎందుకు నమ్మొచ్చు, ఎందుకు నమ్మకపోవచ్చు అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఆయన హృదయాన్ని తెరవాలి. ఆయన ఆకర్షించకుండా ఎవడు ఆయన వద్దకు రాడు. మరి ఆయన ఆకర్షించుకుంటానులేండి, మనం ఎందుకు చెప్పడము? ఆయనే చెప్పుకుంటాడంటే కుదరదు. నిన్నేమన్నాడు, నువ్వు పోయి చెప్పు అన్నాడు. చెప్పాలట, ఆయన ఆకర్షించాలట. చెప్పడం మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ, ఆకర్షించడం ఆయన సావనిటీ, ఆయన ఇష్టం. అందుకోసం ఏం చేస్తామంటే, బాబు నేను చెప్పడం కాదు, మీరు వారి హృదయం తెరవాలి, కాబట్టి మీరు దయ తలచండి, కనికిరి పడండి, వాళ్ళ పాపాలు ఒప్పుకోండి, వాళ్ళని ఆకర్షించండి అని చెప్పి ఎంతో ప్రార్థన చేసుకుని అప్పుడు మనం వాక్యం చెప్పడానికి వెళ్తాం. అప్పుడు ఏమవుతుంది, మనం అద్భుతమైన ప్రసంగాలు చెప్పకపోయినా, అద్భుతంగా మనం ఏదో చెయ్యకపోయినా, చాలా సులువుగా వాళ్ళ ప్రభు దగ్గర రావడం చూస్తాం. దట్ ఈస్ గాడ్స్ ఇంటర్వెన్షన్. దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు, ఆత్మదేవుడు హృదయాన్ని తెరిచాడు, అవిక్తి వచ్చాడు. మనంతటా మనమే చేసేస్తే అయ్యేది కాదు, అంతా ఆయన చేసేసుకుంటాను, మీకేం పని లేదు, మీరు తడిగుడ్డ వేసుకుని రెస్ట్ తీసుకోండి అని కూడా చెప్పలేదు. ఇద్దరు పాత్రలున్నాయి. అందుకోసం ప్రియులారా, మనం దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఎవరినైనా ప్రభువులోకి నడిపించాలి అన్న తాపత్ర నీకుంటే, నీకు తెలిసిన జ్ఞానం అంతా తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఎక్కిచ్చేదని ట్రై చేస్తే అయ్యే పని కాదు. మహా అయితే కొన్నిసార్లు ఏమవుద్దంటే బ్రేక్ అయిపోద్ది, బంధం బ్రేక్ అయిపోద్ది. ఇక నీతో మాట్లాడి మానేస్తారు, నీ ఫోన్ బ్లాక్ లో పెడతారు, నీ దగ్గరికి రారు, అవాయిడ్ చేస్తారు. అదేంటి, నేను చాలా విషయాలు చెప్తున్నానండి, వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? నువ్వు చెప్తే అయిపోయేది కాదు, ఆయన ఇన్వాల్వ్ అవ్వాలి. ఆయన ఎందుకు ఇన్వాల్వ్ కాడు? మరి ఆయనకు మనసు ఉంది కదా, ఓర్పు ఇన్వాల్వ్ కాడు. ఆయన కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, మనకు అర్థం కావు కొన్ని ప్లాన్స్. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడో మనకు అర్థం కాదు, ఎందుకు ఆకర్షించలేదో మనకు అర్థం కాదు. అందరూ అంతటా రక్షించబడాలి అన్నాడు, అలాగని చెప్పి అందరూ అంతటా రక్షించబడడానికి దేవుడు ఏదో ఏదో ఒకటి ఆయన చేసేయట్లేదు. మనం చేయమంటున్నాడు. దీన్ని రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోనండి, మీరు 9వ అధ్యాయం, 10వ అధ్యాయం, 11వ అధ్యాయం చదివితే పౌలు దీన్ని చాలా విపులంగా మాట్లాడుతూ ఉంటాడు. అవన్నీ మాట్లాడుకోవడం సమయం కాదు, కానీ కొన్ని కీ పాయింట్స్ మీ గమనాన్ని తీసుకొస్తాను. చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయాన్ని మనం చదవాలి. 9వ అధ్యాయం చదవాలి. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి వచనంలో మాట్లాడుతున్నాడు. నాకు బహు దుఃఖం, నా హృదయంలో మానని వేదనలు కలవు అంటాడు. ఎందుకు అంత దుఃఖం, ఎందుకు అంత వేదన? ఎందుకంటే ఈ ఇస్రాయేలీలు, ఈ యూదులు వీళ్ళు రక్షించబడాలి. 2వ వచనం, 3వ వచనం, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తునే ఉండకూడదును. వీళ్ళంతా గొప్పోలంటే దేవుడు వీళ్ళని ముందుగా ఏర్పరచుకున్నాడు, అబ్రహాంను ఏర్పరచుకున్నాడు, పితుడిని ఏర్పరచుకున్నాడు, ఈ ప్రజల్లో నుంచే యేసుక్రీస్తు ప్రభును కూడా పుట్టించాడు. 4వ వచనం, వీరు ఇస్రాయేలీలు, దత్తపుత్రత్వము, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానము, అర్చనాచారాదులు, వాగ్దానాలు, వీరివి పితృలు, వీరు వారు శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఎంత గొప్పనో, ఏర్పరచబడ్డ జనాంగం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించట్లేదు. ఇప్పుడు దాని విషయంలో పౌలు మానని వేదన, మానని దుఃఖంతో ఉన్నాడు. ఆ విషయాలు మాట్లాడుతున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఏమంటాడు, సహోదరులారా, ఇస్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన. ఎందుకు అంత వేదనతో ప్రార్థన చేస్తున్నావంటే, ఆయన జోక్యం చేసుకోకపోతే ఇది అయ్యేది కాదు. ఇది అయ్యేది కాదు. ఆయన కనికర పడకపోతే ఈ ప్రజలు రక్షించబడరు. ఈవెన్ ఇప్పటికే మనకు ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే, అవునండి యేసుక్రీస్తు ప్రభు యూదుడే కదా, ఆయన యెరూషలేములో పుట్టాడు కదా, ఆయన అక్కడే బోధించాడు కదా, మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ మారిపోవాలి కదా, ఇంకా ఎందుకు యూదులు మారలేదంటే మరి సమాధానం ఏంటి? అసలుగా మొదటగా మారిందే యూదులు. ఆ 3,000 మంది 5,000 మంది అపొస్తల కార్యాల గ్రంథంలో 10వ అధ్యాయం అన్ని జనుల్లో సువార్త వెళ్లే వరకు మారిన వాళ్ళందరూ యూదులే. ఈ 12 మంది శిష్యులు యూదులే, పౌలు కూడా యూదుడే. మారలేదు అని కాదు, మారారు. అందరూ మారలేదని అందరూ మారలేదు. మరి అందరిని మార్చేచ్చిగా మార్చడు. అందరూ నశించిపోకూడదు, అందరు రక్షించబడాలని చెప్పి దేవుడికి లేదంటే ఉంది, మరి ఉంటే మార్చేచ్చిగా మార్చడు. దాన్ని ఏమంటామంటే అక్కడ మనుషుల పాత్ర ఉంది, అంతా దేవుడే చేయుడు, మనుషుల పాత్ర ఉంది. ఇక్కడ ఇంకొక మాట మనం చదవాలి, ఆయన ఏమంటాడంటే, రోమిలకు రాసిన పత్రిక, 9వ అధ్యాయం, 9వ అధ్యాయంలో ఈ మాట మనకు అర్థం అవ్వాలి. 9వ అధ్యాయం 18వచనం, కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వాడిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. కనికరించేది ఆయనే, కఠినపరిచేది ఆయనే అన్న మాట రాయబడుతుంది. మనం నిర్గమకాండని చదువుతా ఉన్నప్పుడు దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు, రాయబడుతుంది. చాలా సందర్భాల్లో ఫరో హృదయాన్ని కఠినపరచుకున్నాడు అని రాయబడుతుంది. దేవుడు హృదయాన్ని కఠినపరుస్తున్నాడు, ఫరో కూడా హృదయాన్ని కఠినపరచుకుంటున్నాడు. అదేంటి, దేవుడు ఎందుకు హృదయాన్ని కఠినపరుస్తున్నాడు? దానికి మనం ఏమంటామంటే, అక్కడ రాయబడ్డ మాట 17వచనం, మరియు లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకు నా నామము భూలోకమందంతటా ప్రచురిమ్మగుటకు అందునిమిత్తమే నేను నియమించి తిని, కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వాడిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వాడిని కఠినపరచును. ఫరోను దేవుడు కఠినపరచడం వెనకాల ఉద్దేశము ఆయన మిగతా వాళ్ళకి ఆయన శక్తి ఏంటో కనపరుచుకోవాలి అనుకుంటాడు. చాలా సార్లు నేను ఈ మాట జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటంటే, ప్రార్థన చేయకుండా అంతా మనమే చేసేద్దాం అనుకోవటం పొరపాటు. ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలి? ఎందుకు సిద్ధపాటు ప్రార్థన చేయాలి? ఎస్ఎఫ్జేలో పరిచర్య జరుగుతూ ఉన్నప్పుడు రేపు మనం హైదరాబాద్ మెడికల్ సహవాసాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది దేవుని కార్యము అందామంటే అవును, దేవుని కార్యమే. అలాగని చెప్పి ఇదంతా దేవుడే చేశాడా? లేదు, మనుషులు చేశారు, తిరిగారు, క్యాలెండర్ పరిచయం చేశారు, నెంబర్లు తీసుకున్నారు, వాట్సాప్ గ్రూప్ పెట్టారు, చాలా దినాలు ప్రార్థన చేశారు, ఒకరినొకరిని మలప్పురు కలుపుకున్నారు, రేపు సహవాసాన్ని కట్టడానికి అన్ని పనులు చేస్తున్నారు. అలాగని చెప్పి ఇదంతా మనుషులే చేశారా? లేదు. గాడ్ సావర్నిటీ, మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు చేశాడు, మనుషులు వాడుకున్నాడు. మనుషులు చేశారు, దేవుడు చేశాడు. విఆర్ కోవర్కర్స్ విత్ గాడ్, దేవునితో జత పనివారు. ఆయన చిత్తం భూమి యందు నెరవేర్చడానికి మనకు అవకాశం వచ్చింది, మనం చేయాలి. దేవుడు బలవంతంగా అంతా చేయడు, అలాగని చెప్పి దేవుడు కనికరం లేకుండా అలాగే వదిలేయడు. దేవుడు చూపిస్తున్న కనికరం, దేవుడు చూపిస్తున్న ప్రేమ, దేవుడిస్తున్న ఆపర్చునిటీస్ మనకి ఇక ఆయన ప్రేమ అండి, అవదల్లేని ప్రేమ. నరకం ఉండదు, తీర్పు ఉండదు, శిక్ష ఉండదు అని కాదు, అవన్నీ ఉన్నాయి. కానీ దేవుడు ఎందుకు ఇంత అవకాశం ఇస్తున్నాడు? ప్రేమ. అలాగని చెప్పి ఎల్లకాలం ప్రేమ చూపిస్తాడా? లేదు. చచ్చేలోపు మనం మారకపోతే, విధేయ చూపించకపోతే ఆ ప్రేమ ఉగ్రతగా మారుతుంది. దేవుని ఉగ్రతను భరించాల్సిందే. కఠినపరుస్తాడు, జాలి చూపిస్తాడు. ఆ మాట రాయబడింది 18వ వచనం. ఆయన ఎవరిని కనికరింపగోరునో వాడిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వారిని కఠినపరచును. ఆయన చెప్తాం మనం చేసేది ఏంటంటే బతిమాలకూడమే, ప్రభువాను కనికరపడు, ప్రభువా మీరు కోపగించుకోవద్దు, ప్రభువా మీరు ఆకాశం ఇవ్వండి, అంతా ఆయనే చేస్తాడని కూర్చోలేము, అంతే మనమే చేస్తామని పరిగెట్టకూడదు. ఇక్కడ ఎందుకు యూదులను కఠినపరిచాడు, ఎందుకు యూదులు దేవుడిలోకి రాలేదు అన్న మాట దగ్గర ఎంత అద్భుతమైన విషయాలు పౌలు ప్రస్తావిస్తాడంటే, వాళ్ళని కఠినపరచడం ద్వారా అన్యజనులకు అవకాశం వచ్చింది. వాళ్ళ కఠినపరచుకున్నప్పుడు దేవుడు వాళ్ళ కఠినపరచబడ్డం దగ్గర అలాగే ఆపడం ద్వారా పౌలకి ఏమర్థమైందంటే, ఈ మనిషికి మామూలాశ కాదు, నా జాతి యూదా జాతి అని చెప్పి ఓ ఎంత గింజుకుంటున్నాడో, వాళ్ళ కోసం నేను చచ్చిపోతాను, వాళ్ళ కోసం నా ప్రాణం ఇచ్చేస్తాను, వాళ్ళు రక్షించబడాలన్నది నా ఆశ, ఇలా పరిగెడుతున్నాను. పౌలకి ఏమర్థమైందంటే, అరే బాబు ఎంత చెప్పినా మీకు బుర్రకెక్కట్లే, కాబట్టి నేను మీ దగ్గర నుంచి యూదులు అన్యుల్లోకి పోతున్నానని చెప్పి వాళ్ళు వదిలేసి అన్యజనులోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు అంగీకరిస్తే అక్కడ ఆగిపోయేవాడు కదా. వాళ్ళు కఠినపరచబడ్డం అన్యజన రక్షణకు కారణమైంది. దాన్ని 10వ అధ్యాయంలో ఎంత విపులంగా మాట్లాడుతూ ఉంటాడు, 10వ అధ్యాయంలో ఎంత విపులంగా మాట్లాడుతూ ఉంటాడు. అన్యజనులకు వెళ్ళడం కొరకు కొంతకాలం వాళ్ళ కఠిన హృదయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా, పరో హృదయాన్ని కఠినపరచడం దేవుని ప్రభావం, దేవుని మహిమ అర్థం కావడానికి పరోను కఠినపరిచాడు. అలాగని చెప్పి పరో మారదామని సిద్ధంగా ఉంటే దేవుడు కఠినపరిచాడా? అలాగని కాదు, ఆయన స్వభావం అలాగే ఉంది, దేవుడు కూడా దాన్ని అనుమతించాడు, దేవుడు కూడా కఠినపరిచాడు. ఎంత శ్రేష్టమైన మాటలు కింద ఉంటాయి, చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. నేను చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలునకు తెలియకుండానా జనము కాని వారి వలన నీకు రోషం పుట్టించదును, అవివేకమైన జనము వలన నీకు ఆగ్రహము కలగ చేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. మరి యెషయా తెగించి, నన్ను వెదకిన వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమవుతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేల్ విషయమైతే, అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతా నా చేతులు చాచి తిని, ఇశ్రాయేలులు రక్షించబడాలన్న ప్రేమ ఆయనకుంది, అన్యజనులు రక్షించబడాలన్న ప్రేమ ఆయనకుంది. అన్యజనులు ఇశ్రాయేల్ ఎలాంటి వాళ్ళు అంటే, మేము గొప్పోళ్ళము, వాళ్ళు అన్యజనులు అన్న భేదంతో ఉన్నారు, వాళ్ళని చూపించి మీకు రోషం పుట్టిస్తానన్నాడు. అన్యజనులకు సువార్త వెళ్ళింది, అన్యజనులు కౌగిలించుకున్నారు, తర్వాత యూదుల్లో కూడా ఆ కార్యం జరిగింది అన్న మాట మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, నేను ప్రాముఖ్యంగా ఏం చెప్పడానికి ప్యాసేజ్లో ఇష్టపడుతున్నానంటే, వాళ్ళు వింటాలేదు, వాళ్ళు నమ్మలేదు, దేవుడు ఇంకానే అద్భుతాలు చేస్తూ కూర్చోవట్లేదు. వాళ్ళు వింటాలేదు కాబట్టి ఆయన దాక్కుంటున్నాడు, వాళ్ళు వింటాలి కదా వాళ్ళు చేయడం మానేశాడు, వాళ్ళు నమ్మలేదు కాబట్టి. ఈ రెండు మనకు అర్థం కావాలి. అంతా దేవుడే చేస్తాడు, సహవాసాలన్నీ అట్లాగే కట్టబడిపోతాయి. ఎస్ఎఫ్జిఎల్ 175 సంఘాలు కట్టడానికి దేవుడే కారణం, అది పూర్తి సత్యం కాదు. దేవుడు అంతా చేయగలడు, కానీ దేవుడు నీకు నాకు పార్ట్నర్షిప్ ఇచ్చాడు, నిన్ను నన్ను ప్రార్థన చేయమంటున్నాడు, నిన్ను నన్ను గ్రౌండ్ వర్క్ చేయమంటున్నాడు, నిన్ను నన్ను ప్రయాసపడమంటున్నాడు. అలాగని చెప్పి అంతా మనమే చేస్తున్నామా? కాదు, విత్ పార్ట్నర్షిప్ వీఆర్ డూయింగ్ దిస్ మినిస్ట్రీ. గాడ్ సావర్నిటీ, అవర్స్ రెస్పాన్సిబిలిటీ, రెండు ఉన్నాయి. వాళ్ళ హృదయాలు కఠినపరచబడ్డాయి, నువ్వు నేను ప్రార్థన చేయడు మన బాధ్యత. అంతా మనం చేస్తున్నామని కాదు, కానీ ఆయన మనం వాడుకుంటున్నాడు. మూల వాక్యంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసి నేను సమస్యలను ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ మాట అర్థం కావాలి. 41వ వచనం, యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గూర్చి ఈ మాటలు చెప్పాను. దేవుడు ఆయన కనపరుచుకుంటే తప్పకుండా మారతారు. యెషయాకు దేవుడు బయలుపరుచుకున్నాడు, పౌలుకు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు, చాలా మంది జీవితాల్లో ప్రత్యక్షమయ్యాడు, చాలా మంది నన్ను ఆకర్షించుకున్నాడు, కఠినపరుస్తున్నాడు, ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, మనల్ని వెళ్ళమంటున్నాడు. ఏదైనా మన పాత్ర మనం చేయాల్సిన, మన పాత్ర మనం చేద్దాం, ఆయన చిత్తానికి అప్పగించుకుందాం, మేమెంత కష్టపడుతున్నామండి అయినా జరగట్లేదని చెప్పి విసుగు చెందుదామా? లేదు లేదు, ఆయన కాలం కొరకు ఎదురు చూద్దాం, మన పని మనం చేద్దాం. 42, అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి, కానీ సమాజంలోంచి వెలివేయబడదు మేము అని పరిశీలకు భయపడి వారు ఒప్పుకోలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. రెండు ప్రధాన కారణాలు ఏంటంటే 33వ వచనం 34వ వచనం వాళ్ళు ఏమంటున్నారు, క్రీస్తు ఎల్లప్పుడు ఉండదని చెప్పి మనం విన్నాం కదా, ఈయన వెళ్ళిపోతానంటున్నాడు. వాళ్ళు విన్నది తప్పు, వాళ్ళు అర్థం చేసుకుంది తప్పు. క్రీస్తు ఎల్లప్పుడు ఉంటాడు అన్నది మాత్రమే కాదు, క్రీస్తు నిర్మూలన చేయబడతాడని కూడా ధర్మశాస్త్రంలో ఉంది. బ్యాలెన్స్డ్ గా లేరు, హాఫ్ నాలెడ్జ్ తో ఉన్నారు, అపార్థంతో ఉన్నారు. చాలా సార్లు అపార్థాలే మనం దూరం అవ్వడానికి, విశ్వాసంలోకి రాకపోవడం గల కారణం. దేవుడు అద్భుతాలు చేయడా చేస్తాడు, అద్భుతాలు చేస్తూనే ఉంటాడా చేస్తూ ఉండడు. ఎవరి విషయంలో చేస్తాడు? బలహీన విషయంలో చేస్తాడు. మనసు బలపడిన తర్వాత అద్భుతాలు దేవుడు చేస్తే చేయాలి, గాని చేయకపోయినా నువ్వు నమ్మాలి, వెంబడించాలంతే. విశ్వాసం ప్రధానము, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కావు, దాన్ని మనం చూస్తున్నాం. కిందకు వచ్చేసరికి 42, 43 వచనాల్లో వాళ్ళు నమ్మారు, కానీ ఎందుకు మరి ముందుకు రావట్లేదంటే వాళ్ళు కొన్ని లోకానుసారంగా ఆలోచిస్తున్నారు. ఏంటట, అమ్మో మమ్మల్ని తక్కువ కులం అనుకుంటారేమో, అమ్మో నాకున్న కొన్ని కోరికలు సుఖాలు ఇవన్నీ నేను తీర్చుకోకుండా పోతానేమో, 60 సంవత్సరాల తర్వాత ఆలోచిద్దాంలే, అప్పుడే అంత అర్జెన్సీ ఏమొచ్చేసింది. ఇక్కడ ఏంటట, మనుషుల మెప్పట సమాజంలో నుంచి వెలివేయబడదు మేము అని. దేవుడి మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా వాళ్ళు కోరుకున్నారు. మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ దగ్గర వాళ్ళ వాక్యాన్ని సరిగ్గా చదవట్లా, వాళ్ళ దేవుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మనుషులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళ ప్రయారిటీస్ వేరేగా ఉన్నాయి, అక్కడ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి ప్రిల్లరా, మనం దేవుని బిడ్డలుగా నమ్మేవారుగా ఉందాం, అద్భుతాలను కొరకు కాకుండా విశ్వాసంతో వెంబడించేవారుగా ఉందాం. దేవుని బిడ్డలుగా దేవుడు పనిచేస్తూ ఉన్నాడు, ఆయన దీర్ఘశాంతం కనపరుస్తూ ఉన్నాడు, అలాగని చెప్పి మన బాధ్యతను మర్చిపోకుండా ఆయన రాక ఆలస్యం మనం వేగంగా పరిగెట్టడం కొరకు, ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆ జేమ్స్ ఫౌండర్ అగస్టిన్ జబకుమార్ గారు, ఆయన బయోగ్రఫీ అసెంబ్లీ జరుగుతా ఉన్న కొంచెం టైం దొరికింది, ఆయన జీవితం చదవడానికి ఎప్పటి నుంచో ఆశ, కొంచెం చదువుతా ఉన్నాను. అందులో ఆ కొడుకు హెన్స్ఫోర్త్ ఆయన పేరు, కొడుకు చచ్చిపోయాడు. ఈయన ఉత్తరప్రదేశ్ లో ఝాన్సీలో సువార్త కొడుకుల్లో ఉన్నాడు, 5 రోజులు సువార్త కొడుకులు. మధ్యలో వార్త వచ్చింది, వెళ్ళిపోయి సమాధి కార్యక్రమానికి వెళ్ళాలి, వెళ్ళలేదు, ఆగిపోయాడు. 5 దినాల కొడుకు తర్వాత వెళ్ళాలనుకున్నాడు. దానికి అనిచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ప్రతి నిమిషానికి ఎంతో మంది చనిపోతా ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు ఎవరు చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నేను ఈ ప్రాంతానికి పిలువబడింది దేవుని సువార్తను ప్రకటించడానికి, పరిచర్ చేయడానికి. అందులో చనిపోయిన తర్వాత నేను వెంటనే వెళ్ళకపోవటం కొంత ఇబ్బంది అయినా, నేను ఇక్కడ ఉండటం, ఇంతమంది రావటం, ఇక్కడ వేరే పని ఉంది, నా ప్రయారిటీస్ ఇట్లా ఉన్నాయి. అది ఎవరెలా తీసుకున్నా సరే, మనం అంతా దేవుడే చేసుకుంటాడు అని నత్తనడకన చేసేది కాదు, పరిగెడదాం అలాగని చెప్పి ప్రార్థన చేయకుండా సొంత తెలివితేటలతో చేసేది కాదు. ప్రభు ఈ కొద్ది మాటలు మనం వెనుకల్లో ఫలింపు చేయను కాక. ఆమేన్.